గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం మూడో స్కందం 29వ అధ్యాయం 11-12 శ్లోకాలు. మద్గుణ శృతి మాత్రేణ మయి సర్వ గుహాసే మనోగతి రవిశ్చన్న యదా గంగా వసోద్మతో లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య యదావృతం అహేతుకప్య యోహిత యా భక్తి పురుషోత్తమే. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శివమూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీవేల ప్రభుపాదుకి అనువాదం. సర్వహృదయవాసియగు భగవంతుడి దివ్య నామ గుణశ్రవణం ఏడ మనిషి చిత్తము ఆకర్షితమైనతనే విశుద్ధ భక్తి ప్రకటము కాగలదు. గంగానది సహజంగానే సముద్రం వైపు ప్రవహించినట్లుగా భక్తి ఎటువంటి భౌతిక స్థితి చేత అడ్డగింపబడక దేవదేవుని వైపు ప్రవహించును. సర్వహృదయ వ్యాపియగు భగవంతుడి దివ్య నామ గుణశ్రవణము మనిషి చిత్తమును ఆకర్షించిన వెంటనే శుద్ధ భక్తి ప్రకటం కాగలదు. గంగానది సహజంగానే సముద్రం వైపు ప్రవహించినట్లు భక్తి ఎటువంటి భౌతిక స్థితి చేత అడ్డగింపబడక దేవదేవుని వైపుకి ప్రవహించును. తాత్పర్యం నిర్గుణ శుద్ధ భక్తి మూల సిద్ధాంతం భగవత్ ప్రేమ. మద్గుణ స్థుతి మాత్రేణ దేవదేవుని దివ్య గుణాలను వినినంత మాత్రంలో గుణములను భగవంతుడి గుణములను నిర్గుణములందరూ దేవదేవుడు భౌతిక గుణములు లేనివాడు కనుక శుద్ధ భక్తునికి అవి పరమ ఆకర్షణీయములై ఉండును. అటువంటి ఆకర్షణ పొందట్లో ఏదో ధ్యానము చేయవలసిన అవసరం లేదు. భక్తుడు దివ్యస్థితి ఎందు నిలిచి ఉండును. అతనికి భగవానుడికి నడుమగల ఆకర్షణ సహజంగానే ఉండి గంగానది సముద్రం వైపుకు ప్రవహించడంతో పోల్చదగును. గంగాపురం ఏ పరిస్థితి ఎందుకు ఆగబోదు. అదేవిధంగా కృష్ణ భగవంతుడి దివ్య నామరూప లీలాదులు ఏడ శుద్ధ భక్తుని ఆకర్షణ ఎటువంటి భౌతిక పరిస్థితి చేత ఆగబోదు. అవిచ్ఛిన్న ఎలాంటి అంతరాయం లేకుండా ఏ భౌతిక పరిస్థితి శుద్ధ భక్తుని భక్తి యోగ ప్రవాహాన్ని ఆపలేదు. అహేతుకనగా ఎటువంటి కారణం లేకుండా అని భావన. శుద్ధ భక్తుడు ఏదో కారణం చేత ఏదో లాభం కొరకు భౌతికం ఆధ్యాత్మికం భక్తి చేయడు. భక్తుడి ప్రథమ లక్షణము అన్యాభిలాషిత శూన్యం. భక్తునికి భక్తి ద్వారా తీర్చుకోవాల్సిన కోరికలేమీ లేవు. అటువంటి భక్తి పురుషోత్తమునికే ఉద్దేశింపబడింది కానీ అన్యులకు కాదు. కొన్నిమార్లు కుహానా భక్తులు కొందరు దేవతా రూపాలు దేవదేవుడు సమానమైన తదస్సు వారి ఏడ భక్తిని ప్రదర్శించుతుందరు. కానీ ఇతని భక్తి అనేది కేవలం దేవదేవుడు నారాయణుడు లేదా కృష్ణునికి తప్ప అన్యులకు ఉద్దేశం పడలేదని ప్రత్యేకంగా పేర్కొనబడింది. అవ్యవహిత అంతరాయం లేకుండా అని భావం. శుద్ధ భక్తుడైన వాడు 24 గంటలు ఎటువంటి అంతరాయం లేకుండా భగవత్ సేవ ఎందు నెలకొనవలను. ప్రతి నిమిషము ప్రతి సెకండు కూడా ఏదో విధము కృష్ణ భక్తిలో గడిచిపోయినట్లు అతని జీవితం మలుచుకొను. అవ్యవహిత అనే పదానికి వేరొక అర్థం. భక్తుని ఇష్టము భగవంతుని ఇష్టం ఒకే రకంగా ఉండను. భగవద్ష్టను పూర్ణం చేయట కొరకు అన్నన్ని అభీష్టం భక్తుడు కలిగి ఉండను. కృష్ణ భగవానుడి ఎడ సహజముగా సేవానురక్తి దివ్యమై ఉంది. ఎన్నడూ మూడు గుణములచే కలుషితము కాకుండాను ప్రకృతి యొక్క సమస్త కల్మషం నుండి విడివడి ఉండేది శుద్ధ భక్తి యోగపు లక్షణములు ఇవియే. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన తలాకయ ఇక్షుభిర్ మిళితం యేనా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దాటి స్థాపం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరి హృదయాల్లో ఉండు భగవంతుడి దివ్య నామ గుణశ్రవణము మనిషి చిత్తమును ఆకర్షించిన అంతనే శుద్ధభక్తి ప్రకటన కాగలదు. గంగానది సహజంగానే సముద్రం వైపు ప్రవహించినట్లుగా భక్తి ఎటువంటి భౌతిక స్థితి చేత అడ్డగింపబడక దేవదేవుని వైపుకి ప్రవహించింది. భక్తి ఏ రకంగా అది మనకి సహజమైనటువంటి కార్యం. మనం భక్తి నేర్చుకోవాలా, భక్తిని అభ్యసించాలా, సాధన చేయాలా, ఇవన్నీ మనం అంటూ ఉంటాం. కానీ నిజానికి శుద్ధ భక్తి అనేటువంటిది ప్రతి జీవి హృదయంలో, మనుషులకే కాదు ప్రతి జీవి హృదయంలో భగవంతుడి ప్రతి భక్తి లేదా సంబంధం ఉంటుంది. అది మరుగున పడింది ఇప్పుడప్పుడు. మన గుడ్డ లోపల ఇనుము ఉండొచ్చు, దానివల్ల అది మ్యాగ్నెట్ దగ్గరికి లాగబడకపోవచ్చు. కానీ ఇనుము యొక్క సహజ లక్షణం అది మ్యాగ్నెట్ పరిధిలోకి రాగానే మ్యాగ్నెట్ వైపు లాగివేయబడుతుంది. అది కాటన్ లేదంటే అది ఇనుము కాకపోయి ఉండొచ్చు, లేదా మ్యాగ్నెట్కి ఆ ఇనుప ముక్కి మధ్య పెద్ద అడ్డుగోడ ఏదో ఉండొచ్చు. ఆ అడ్డుగోడను తొలగించినంతనే మళ్ళీ మ్యాగ్నెట్కి ఇనుముకి మధ్య ఆకర్షణ మళ్ళీ వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ శ్లోకంలో ఇచ్చింది ఈ నదీ ప్రవాహాలన్నీ కూడా అవి సముద్రం వైపుకి ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్ని అడ్డులు వచ్చినా కూడా నదుల్లో నీళ్ళు ఉన్నప్పుడు ఆ అడ్డుకి అటుపక్క ఇటుపక్క నుంచి ప్రవహించి మళ్ళీ అది సముద్రాన్ని చేరుకుంటుంది. అలాగే జీవుడికి కృష్ణుడికి ఉండేటువంటి సంబంధం, అది విడదీయరానేటువంటి సంబంధం, అది ఒరిజినల్ సంబంధం. మనకి మిగతా సంబంధాలన్నీ కూడా అది కల్పించుకున్నటువంటి సంబంధాలు. వాటిల్లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సంబంధం, నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆయన కూడా సంబంధం ఏర్పడకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ సంబంధం ఏర్పడడం వీలు కాదు. ఎందుకంటే సంసారాల సంబంధాలన్నీ కూడా రుణానుబంధాలు అంటారు కదా, రుణానుబంధాలు. తర్వాత మన కర్మలు అది చదువుతూ ఉంటాం మనం. ఇద్దరు తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాలక్రమంలో వాళ్ళు బంధువులు కావచ్చు, వాళ్ళు మిత్రులు కావచ్చు, వాళ్ళు కాలక్రమంలో వాళ్ళు శత్రువులు కూడా కావచ్చు, లేదా కాలక్రమంలో మృత్యు వల్ల ఆ సంబంధం మళ్ళీ నష్టమైపోతుంది. అటు ఒప్పుకోవాల్సి ఉంటుంది. సంసారంలో ఏ సంబంధమైనా కూడా అది కొంతకాలం ఉంటుంది. అది ఆ సంబంధం నిలబడకపోవచ్చు. ఇదే మనకి మన ఆలోచనలు, మన కర్మలు. మామూలు సంసారంలో ఏర్పరచుకునే సంబంధాలని హిందీలో మతలబ్కారిస్తా అంటే పరస్పర స్వార్థం కోసం. మన ఈ సంసార సంబంధాలన్నీ గమనించినట్లయితే ఇతని నుంచి మనకి కొంత లాభం కలుగుతుంది, మన నుంచి ఇంత ఇతనికి లాభం కలుగుతుంది. కాబట్టి ఈ సంబంధాన్ని ఉంచుకోవడం మంచిది. ఏదైనా సంబంధాలు కేవలం మనం ఇస్తూ ఉండేలా మనకేమి లాభం దొరకటం లేదు. వెంటనే మనం ఆలోచనను ప్రారంభిస్తాం, నేను ఎందుకు ఈ పని చేయాలా. అది యజమాని సేవకుడి సంబంధం కానీ, భార్య భర్త సంబంధం కానీ, అది మిత్రుల మధ్య సంబంధం కానీ, ఏదైనా కూడా అది ఇచ్చిపుచ్చుకోవడం లేనట్లయితే, ఒకవైపు నుంచే అయ్యేటైతే ఇచ్చేతను మెల్లిగా ఆలోచనలో పడతాడు. ఉదాహరణకి యజమాని జీతం ఇవ్వకుండా నువ్వు నా దగ్గర పనిచేయి, ఎవరు నా పనికి కుదరడానికి ఒప్పుకుంటారో ఏంటి, నాకు జీతం ఇస్తే నేను నీ దగ్గర పనిచేస్తా అంటే, అక్కడ నిజానికి సంబంధం యజమానికి సేవుడికి సంబంధం కాదు. అది అది జీతం ఆధారంగా ఏర్పడిన సంబంధం. ఈ జీతం ఇస్తుంటే అదే రకంగా మనం సంసార సంబంధాలు ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లయితే మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. మామూలుగా భార్యని ధర్మపత్ని, ఇందులో ధర్మపత్ని, ధర్మపత్ని అంటే భర్త నాకు సహాయం చేస్తాడు జన్మ మృత్యు బంధం నుంచి బయటపడడానికి. కాబట్టి నేను అటువంటి భర్త చెప్పినట్లుగా నేను నడుచుకోవాలా, బతకాలా. ఆ సంబంధం బహుశా ఆఖరి దాకా ఉండొచ్చు, కానీ భర్త భక్తుడు కాదు, కానీ భార్య నుంచి నువ్వు నాకు నేను చెప్పినట్టుగా నువ్వు సేవ చేయాలా, అప్పుడు మనకటు ఆత్మ అనుభవం కలగటం లేదు. ఇటు మనకి భౌతికంగా కూడా, ఎందుకంటే మనం కేవలం అతని కోసం పనిచేయాల్సి వస్తుంది, మనకేం దొరకటం లేదు. తర్వాత ఆ సంబంధంలో ధర్మం అనేది లేదు, వాటి మెల్లిగా మనకు ఉండేటువంటి శ్రద్ధ అది తగ్గడం ప్రారంభమవుతుంది. అదే రకంగా గురువు శిష్యుల మధ్య ఉండేటువంటి సంబంధం మామూలుగా భక్తి ఆధారంగా గురువు శిష్యులు కానట్లయితే ఆ సంబంధంలో శిష్యుడు తన స్వార్థం మీద పెట్టుకుంటాడు, గురువు తన స్వార్థం మీద పెట్టుకుంటాడు. శిష్యుడు ఇక్కడ నాకు మంచి ఏర్పాట్లు ఉన్నాయి, ఇక్కడ అన్ని సౌఖ్యాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఉండాలా, గురువు నాకు పనిచేసేవాడు కావాలా, అంటే ఇతను నాకు పనులు చేసి పెడుతుంది అంటే భక్తి మధ్యలో లేనట్లయితే మెల్లిగా అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ బయటపడుతుంది, ఇప్పుడు ఆ సంబంధం కాస్త సమాప్తం అయిపోతుంది. నిజానికి సంబంధం అది గురువు శిష్యుల మధ్య సంబంధం జన్మ జన్మ ప్రభు చేయి. మనం రోజు గురు పూజలో ఇది జన్మ జన్మలకి, ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సంబంధాలు అనేటువంటివి అవి పర్మనెంట్. కోసం శరీరాలు మారి మళ్ళీ జన్మలు ఎత్తినా కూడా మళ్ళీ సంబంధాలు అనేటువంటి ఆధ్యాత్మిక ప్రాతిపదికగా ఉండేటువంటి సంబంధాలు. అందుకే మన ధర్మం అనేటువంటి సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఇది ఎప్పుడూ ఉండేటువంటిది. భగవంతుడు సనాతనుడు, మనం సనాతనం. అంటే భగవంతుడికి చావు లేదు, ఆత్మకు చావు లేదు. అంటే భగవంతుడు ఆత్మకి మధ్యలో సంబంధం ఏర్పడినట్లయితే ఇంకా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. మంది సంసారంలో కూడా మనం అనుకోవచ్చు కనీసం జీవితాంతం బతికిన నాళ్ళు మనం సంబంధం. ఈ సంసారంలో అధికంగా అధికం అంటే బతికిన నాళ్ళు నేను ఈ సంబంధాన్ని కాపాడుకుంటాను. కానీ భగవంతుడితో సంబంధం సంసారంలో సంబంధానికి తేడా ఉంది. భగవంతుడు సమర్థుడు, ఆయన నిజంగా మనల్ని ఆదుకోగలడు, నిజంగా మనల్ని రక్షించగలడు, నిజంగా మన అవసరాలని ఆయన చూసుకోగలడు. మనకి ఎంత మంచి సంబంధమైనా ఉండొచ్చు కానీ అక్కడ మనం మన అవసరాలు తిరిగి ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ మనం ఇంకో చోట కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన మన అవసరాలు తిరగపోతే మనం బతికట్లా ఉండగలం. కాబట్టి సంసారంలో ఉండే సంబంధాలని స్వార్థపూరితమైనటువంటి సంబంధాలు. కానీ భగవంతుడితో సంబంధం అది శాశ్వతమైనటువంటిది. మనం దేవుడికి సేవ చేసినా చెప్పైనా భగవంతుడు మనం చూసుకుంటూ ఉంటాడు. మనం దేవుడికి సేవ చేస్తే ఇంకా ఎంత ఎక్కువగా దేవుడు మామూలుగానే దేవుడు అందరినీ చూసుకుంటున్నాడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం యోకో బహునాం యో విదధాతి కామాన్. ఈ ఉపనిషత్తుల శ్లోకంలో ఏం చెప్పబడుతుంది, అందరినీ పోషించేటువంటి వాడు, అందరినీ కాపాడేటువంటి వాడు, అందరినీ చూసుకునేటువంటి వాడు ఒక్కడే. యోకో బహునాం యో విదధాతి కామాన్, కేవలం కృష్ణుడు ఒక్కడే. అంటే నిజానికి మనకి ఎప్పుడైనా దేవతల నుంచి వరాలు వస్తున్నా కూడా మనం పలానా బ్రహ్మదేవుడు ఆయన హిరణ్యకశిపుడికి వరం ఇచ్చాడు, లేదా శివుడు ఈ పలానా ఆయనకు వరం ఇచ్చాడు, భౌమాసుడికి వరం ఇచ్చాడు, లేదా శివుడు భస్మాసుడికి వరం ఇచ్చాడు, శివుడు రావణుడికి వరం ఇచ్చాడు. ఇదంతా కూడా భగవంతుడి శాంక్షన్ వల్ల వాళ్ళని అంటే రావడం శివుడి ద్వారా వచ్చిన, రావడం వినాయకుడి ద్వారా వచ్చిన, నిజానికి అది కృష్ణుడి శాంక్షన్ వల్ల భగవంతుడు శాంక్షన్ చేశాడు. అప్పుడు శివుడు ఇవ్వగలుగుతాడు లేదా వినాయకుడు ఇవ్వగలుగుతాడు. భగవంతుడు శాంక్షన్ చేయనట్లయితే దేవతలు కూడా వాళ్ళు ఏం చేసుకోలేరు. అంటే భగవంతుడు అందరికీ శక్తి ప్రదానం చేసేవాడు, అందరి కోరికలను తీర్చేవాడు కృష్ణ భగవానుడు. అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనం డైరెక్ట్గా కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే మనకి తెలుస్తుంది, కృష్ణుడు ప్రత్యక్షంగా మనకి చదువులు ఇవ్వగలడు, మనకు ఆయన డబ్బు ఇవ్వగలడు, మనకు ఆయన ఎలాంటి కోరికలను తీర్చగలడు. లేదా మనం ఆయా దేవతల దగ్గరికి వెళ్ళి పరోక్షంగా ఏపి అన్య దేవత భక్త యజంతి శ్రద్ధయానిత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం భగవద్గీతలో అన్య దేవతలు ఇచ్చేటువంటి కోరికలన్నీ కూడా అవి నిజానికి నా ద్వారానే ఇవ్వబడుతున్నాయి, కానీ పరోక్షంగా దేవతల ద్వారా మనకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజానికి అది కాదు. అంటే ఈ సంసారంలో మనకు ఉండేటువంటి శక్తి యుక్తులని కదా, మొదటి మనకి ఏం శక్తి ఉండదు, తర్వాత మనకి శక్తి కలగచ్చు, మనకి ఎంతో శక్తి ఉండొచ్చు, తర్వాత లేకుండా పోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా భగవంతుడి ఇష్టం. భాగవతంలో అర్జునుడి సందర్భంలో కూడా అలాంటి ఇది ఉంటుంది. అర్జునుడు మహాభారత యుద్ధంలో ఆయన లైమ్ లైట్, ఆయన మొత్తం మహాభారత యుద్ధానికంతా కూడా గ్రేటెస్ట్ హీరో అర్జునుడు.